విద్యానామంతస్తిమిర్మిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామృరితు వరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఈరోజు నిజంగా ఒక మహాపర్వదినం. ఇన్నిసార్లు నగరంలో ఉన్న సకల దేవాలయాలని దర్శించిన మన పోచంపల్లి ఆలయం గురించి విని ఇక్కడికి రావడం మొదటిసారి. కొద్ది రోజుల క్రితం ఇక్కడి నుంచి రుద్ర పాండుపంతులు గారు ఫోన్ చేసి ఒక 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని కుంభాభిషేకం జరుగుతోంది మా మార్కండేయేశ్వర స్వామి వారికి, ఆ సమయంలో ప్రవచనానికి రండి అనగానే వెంట వెంటనే ప్రయాణాలు, అన్ని చోట్ల కార్యక్రమాలు ఉన్న కారణం చేత చాలా అలసటగా ఉంటుంది. ఎందుకంటే నిన్నటి వరకు శ్రీకాళహస్తిలో రాజగోపుర ప్రతిష్టా కార్యక్రమాలు, ఇంకో చోట ఇంకో చోట తిరిగి వస్తున్నాం రాని అందం అనుకుని ఆ గొంతు వినగాని, పైగా పోచంపల్లి మార్కండేయేశ్వర స్వామి వారి పేరు కూడా ఆయన చెప్పగానే పరమేశ్వరుడు హృదయంలో ప్రవేశించి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకో, ప్రవచనం మాట ఎలా ఉన్నా ఆలయానికి వెళ్ళడం చాలా అవసరమని ఒక సందేశం ఇచ్చాడు. అందుకే టక్కును అంగీకరించాను. ఇక్కడికి వచ్చాక నిజంగా ఇవాళ రాకపోతే జీవితంలో ఎంత కోల్పోయేవాడో నాకు అర్థమవుతాడు. ఆలయం శివుడికి నిలయం, పరమేశ్వరుడు ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడు, నిరంతరం ఆయన చూసేటటువంటి వాడు చాలా అదృష్టవంతుడు, పిలిస్తే పలికే దైవమని రాగానే అర్థమయ్యింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, మీరంతా మహాత్ములు, పద్మశాలి సంఘాన్ని స్థాపించి ఆ సంఘం ద్వారా ఇంత గొప్ప ఆలయ నిర్మాణం చేశారు. అంటే మీ పవిత్రత, మీ పవిత్రతకి ఈ అర్చకుల యొక్క పవిత్రత, వీళ్ళు మహాత్ములు పౌరోహిత్యం చేస్తూ అర్చకత్వం చేస్తూ స్వామివారిని రోజు భక్తితో ప్రార్థిస్తూ ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఇష్టం లేక ఇక్కడే ఉండిపోయాడు. భూదానోద్యమం జరిగిన దివ్య స్థలం ఇది. అటువంటి స్థలంలో పరమేశ్వరుడు తనంత తాను మీరు పిలిస్తే రావడం కాదు, తనంత తాను ఇష్టపడి వచ్చాడు. అందుకే ఈ ఆలయాన్ని చూస్తే ఒక విధంగా చెప్పాలంటే స్వయంభూ ఆలయం ఎటువంటిదో అటువంటి ఆలయం. సాధారణంగా ఆలయాలలో మార్కండేయుణ్ణి బయట పెడతారు, ఇక్కడ అలా కాకుండా శివలింగం వెనక భాగంలోనే ఆ పరమ పూజ్యుడు మార్కండేయ మహర్షి కూడా కనబడ్డాడు. పైగా మార్కండేయ గోత్రం కలిగిన వాళ్ళు. ఇది అన్ని రకాలుగా ఇటు శివక్షేత్రం ఇటు విష్ణుక్షేత్రంగా కూడా, ఓ పక్కన పాండురంగస్వామి గారు ఉన్నారు, ఓ పక్కన ఆంజనేయుడు ఉన్నాడు, మరో పక్కన నవగ్రహాలు ఉన్నాయి, లోపల ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడికి వెనక మార్కండేయుడు ఉన్నాడు, శివపార్వతులు ఇటు లింగ రూపంలోనే కాకుండా విగ్రహ రూపంలో పక్కన ఉన్నారు, అర్చామూర్తులు అంటారు వారు, మరో పక్కన సీతారామ లక్ష్మణులు ఉన్నారు. ఇన్ని కలిపి ఒకే చోట ఏర్పాటు చేసుకున్న పవిత్ర ఆలయం. ఆలయం బాగుంది, అర్చకులు బాగున్నారు, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి ఆఖరికి అధ్యక్షుల దగ్గర నుంచి అందరూ వచ్చి పలకరిస్తుంటే ఆనందం కలిగింది. ఆఖరికి సర్పంచ్ గారిని కూడా చూస్తే ఓహో ఇంత పవిత్రంగా ఉంటారనిపిస్తుంది. ఓ మనిషి వేషభాషలు చూడగానే మనకి కౌరవం కలగాలి, పూజ్యభావం కలగాలి. అంటే వెరసి ఈ ప్రాంతం, ఈ పంచాయతీ స్థలం నిజంగా పంచాస్యుడైన శివుడి రూపం. శివుడికి పంచాస్యుడు అని పేరు. శివుడికి 5 ముఖాలు ఉన్నాయి, సద్యోజాతము, వామదేవము,
అఘోరము, తత్పురుషము, ఈశానము, ఈ ఐదు శివుడి ముఖాలు. ఈ ఐదు కలిస్తే పంచాయతనము అనే పేరుతోటి భూలోకంలో ఒక గొప్ప అర్చనా వ్యవస్థ కూడా ఏర్పడింది, ఒక ఉపాసనా వ్యవస్థ. శివుడి పంచముఖాలతో ఐదు ఆయతనములు ఏర్పాటు చేశాడు ఆయన. ఆదిత్యం, అంబికాం, విష్ణుం, గణనాథంచ మహేశ్వరం. తన ఐదు ముఖాల్లోంచి సూర్యుడిని, పార్వతీదేవిని, విష్ణువుని, గణేశ్వరుణ్ణి, మహేశ్వరుణ్ణి, ఈ ఐదు రూపాలని సృష్టించి ఐదుగురిని ఒకే చోట పెట్టి చేసే ఒక పూజ ఉన్నది. ఆ పూజకి పంచాయతన పూజ అని పేరు. అంటే శివుడికి ఐదు ముఖాలున్నాయి. ఈ ఐదు ముఖాలతో ఐదు రూపాలు ధరించి ప్రజలకి తనని పూజించే పంచాయతన పూజ అనే ఒక విధానం ఇచ్చాడు. ఆ పంచాయతనమే ఈ భూదాన పోచంపల్లి పంచాయతీ. అందుకే దీనికి ఇంత శక్తి వచ్చిందని నాకు అర్థమైంది వెంటనే. సాధారణంగా ఓ చోట ఒకళ్ళు గొప్ప వాళ్ళు ఉంటే రెండు వాళ్ళు ఉండకపోవచ్చు. ఇంతమంది ఇంత ఐకమత్యంతో ఇలా ఉంటే శివుడు రాకేమైపోతాడండి. శివుడు అసలే బోలాశంకరుడు. అందులో మీరు ఇంత ప్రేమగా అర్చన చేస్తూ ఉంటే, పిలుస్తూ ఉంటే ఆయన వచ్చి తిరతాడు. ఎప్పుడు ఉంటాడట, పిలిస్తే పలికే దైవం ఆయన. ఇంకో రహస్యం ఉంది, మిగతా వాళ్ళందరికంటే శివుడి దగ్గర బాగా కరుణ ఎక్కువ. ఇందాక చాలా శ్రద్ధగా అర్చన చేసి కూడా అర్చక స్వాములు అన్నారు, మేము పెద్దగా మీలే పండితులు కదండి, చదువుకోలేదన్నారు. కానీ అసలు వాళ్ళ వినయానికి నాకు ఆశ్చర్యం కలిగింది. కంఠం ఎత్తే ఆయన పద్య శ్లోకం చదువుతుంటేనే నాకు ఆనందం కలిగింది. అయినా ఆయన ఏమంటున్నారు, ఇంత బాగా చదివి కూడా మేము పెద్దగా చదువుకోలేదండి అన్నారు. అసలు ఎంత వినయం అండి అది, చదువుకొని మేము చదువుకోలేదు అనడానికి చాలా సంస్కారం కావాలి. నిజంగా చదువుకోకపోయినా సంతోషిస్తాడు శివుడు అప్పుడు. ఎందుకంటే శివుడికి చదువు పెద్ద అవసరంలా. భక్త కన్నప్పకి ఏమొచ్చు, పాపం ఏదో అడవిలో ఉండేవాడు, వేటాడేవాడు, ఆయనకు మంత్రం తెలియదు, తంత్రం తెలియదు, అయినా శివ శివ అని శివుడి మీద నీళ్లు పోస్తే శివుడు ఆనందపడిపోయి, నాయన మంత్రం తెలియదు, తంత్రం తెలియదు, నువ్వేం బెంగట్టుకోకర్లా, నీ మనస్సే గొప్ప మంత్రం, నీవు చేసే పూజలే గొప్ప తంత్రము అన్నాడు. నిజానికి ఈ సృష్టిలో మనందరం కూడా మాలాంటి వాళ్ళు ఏదో పెద్ద చదువుకున్నామని మేము ఎప్పుడు అనుకో. ఎందుకో తెలిసినా ఆది శంకరాచార్యుల వారి కంటే ఈ చరాచర జగత్తులో గొప్ప మంత్రవేత్త, విద్యావేత్త, సంస్కృత పండితులు ఎవరుంటారు ఈ కలియుగంలో? అరుదు కదా అలాంటి వాళ్ళు, కొద్దిమంది ఉంటారు. భగవద్ రామానుజాచార్యులు వారు, శంకరాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు, వల్లభాచార్యులు వారు, ఇలాంటి వాళ్ళు చాలా అరుదైన పండితులు ఉంటారు. ఆ పండితులలో ఒక గొప్ప స్థానం కలిగిన శంకరాచార్యులు వారు ఏమన్నారో తెలుసా, అమ్మ నాకు నిన్ను ఎలా పూజించాలో తెలియదు. నమంత్రం నో యంత్రం తదపి చనజానే స్తుతి మహో, నచాహ్వానం ధ్యానం తదపి చనజానే స్తుతి కథా, నజానే ముద్రాస్తే తదపి చనజానే విలపనం, పరం జానే మాత తదనుసరణం క్లేశహరణం. అమ్మా నేను నిన్ను పూజించాలి అనుకున్నా, నువ్వు శివుడి వెళ్ళాలి, శివుడి పక్కనే ఉంటావు. ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు ముందు అమ్మకి దండం పెట్టి అయ్యకి దండం పెట్టమని చేస్తాం. మన పురాణాల్లో ఆడ మగ ఇద్దరు కనపడితే ముందు స్త్రీలకి దండం పెట్టాక పురుషులకి దండం పెట్టమని పురాణాలు వేదాలు చెప్పాయి. అందుకే పార్వతీ పరమేశ్వరు ఇద్దరు పక్కనే ఉంటే ముందు పార్వతికి నమస్కరించాకే పరమేశ్వరుడికి నమస్కరించాలి. అదొక కఠోర నియమం కనుక శంకరాచార్యుల వారు ముందు అమ్మకే పూజ చేశాడు. అర్చన చేస్తున్నప్పుడు ఏమన్నాడు ఆయన, నిన్ను పూజిద్దామని కూర్చుంటే ఏ మంత్రముతో నిన్ను జపించి సంతోష పెట్టాడో తెలియడం లేదు, నాకు మంత్రం రాదు పో అని. మంత్రం రాకపోతే భగవంతుణ్ణి నిలబెట్టడానికి కావలసిన ఒక తంత్రం అని ఉన్నది, అదొచ్చా, అది రాదు. స్తోత్రాలు చెయ్యడం రాదు. కొంతమంది కష్టపడి పురాణాలు చదువుకుని పురాణాలన్నా చెబుతారు, నాకు అలా పురాణాలు రావు, కథలు కూడా తెలియవు. అమ్మవారిని పూజించడానికి ముద్రలు అని ఉన్నాయి, ఇది మత్స్య ముద్ర, కోర్మ ముద్ర, వరాహ ముద్ర, ఇవన్నీ ముద్రలు. ఇలాంటి ముద్రలు వేస్తే అమ్మ తొందరగా అనుగ్రహిస్తుంది. నాకు ముద్రలు రావు అన్నాడు ఆయన. నిజానే ముద్రాస్తి, కనీసం నువ్వు ఉన్నావని ఏడవడం కూడా చేత కాదు. ఇంకా ఏమొచ్చు అంటావేమో, నువ్వు ఉన్నావని నమ్మడం ఒకటి వచ్చు, మా అమ్మ ఉంది లోపల, మా అమ్మ ఉంది అని నమ్మడం వచ్చు. నమ్మి నిన్ను అనుసరిస్తున్నాను, నీకు నమస్కరిస్తున్నాను, ఆ మాత్రానికే నా కష్టాలు తొలగిస్తావు నువ్వు అన్నాడు ఆయన. అంటే అమ్మవారిని పూజించడానికి మనకి మంత్రం లేదు, తంత్రం లేదు, యంత్రం లేదు, ఇవేం భయవక్కర్లా, ముద్రలు రావనే భయవక్కర్లా, నువ్వు ఉన్నావు భగవంతుడా అని భక్తితో నమ్మి స్మరణ చేస్తే చాలు, ఆ మాత్రానికే సంతోషపడిపోతాడు భగవంతుడు. అందుకే శివుణ్ణి పూర్వులు పెద్దగా మంత్రాలు తెలియవనే బెంగక్కర్లేకుండా ఇన్ని నీళ్లు పోస్తే సంతోషిస్తాడు. నిజానికి అభిషేకం చేయాలంటే శ్రద్ధతో ఒక కొండో బిందో లేక ఇంకోటో తీసుకుని నీళ్లు పోయాలి కదా. అలా పోయలేకపోయినా దూరం నుంచి ఒక ఆయన ఇన్ని చుక్కలు నీళ్లు దల్లేట, ఆయన భక్తితో పోయలేదు, దూరం నుంచే దగ్గరికి వెళ్ళడానికి ఓపిక లేక టక్కన తన కమండలంలో నీళ్లు తీసి అలా జల్లాడు. వెంటనే ఆయన ఏమనుకున్నాడు తెలుసా, శివుడు పాపం దూరం నుంచి అక్కడెక్కడి నుంచో ఈయన నీళ్లు తల్లాడు, ఇదే నాకు అభిషేకం అనుకుని వెంటనే అతనికి కోరిన కోరికలు తీర్చే కామధేను అనేదాన్ని ఆయన ఇంట్లో కట్టేశాడు. కామధేను అని మన ఇంట్లో ఒక ఆవుని కట్టినట్టుగా కట్టాడు. కామధేనువు యొక్క లక్షణం ఏమిటి, కామధేనువు దగ్గరికి వెళ్ళి ఓ కామధేనువు నాకు ఇది ఇయ్యంటే వెంటనే ఇచ్చేస్తుంది అనగా ఈయన నీళ్లు తల్లిన వాడికి కామధేనువు వలె కోరిన కోరికలు తీరుస్తాడు. ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనకి దగ్గరికి వెళ్ళి పత్రి వేయడానికి ఓపిక లేక ఇన్ని ఆకులు తీసి దూరం అలా విసిరేశాడు. నిజానికి భక్తితో మనం ఏం చేయాలి, దగ్గరికి వెళ్ళి అలా శివుడి యొక్క లింగం మీద పువ్వులు పెట్టాలి, పత్రి పెట్టాలి, ఆకులు పెట్టాలి. అలా పెట్టే అవకాశం లేక దూరం నుంచి విసిరితే ఓహో నా శిరస్సు మీద బిల్వపత్రాలు వేసావా, మారేడాకులు వేసావా, లేక ఇంకేదో ఆకు వేసావా, పువ్వులు వేసావా అని అదే ఒక మహా అర్చన కింద భావించి ఆయన ఇంట్లో కల్పవృక్షం నాటాడు. అనగా ఆ క్షణం నుంచి వాడు కోరిన కోరికలు తీర్చాడు. కల్పవృక్షం అని దేవలోకంలో ఒక చెట్టు ఉందిరండి, పాల సముద్రం చిలికినప్పుడు పుట్టింది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఏమడిగితే ఇస్తుంది, అలా ఇచ్చేవాడు అయ్యాడు ఆయన. అంతటి కరుణాస్వరూపుడైన ఈశ్వరుడు నన్ను రక్షించుగాక అని రాజశేఖర చరిత్రలో మాధయ్య గారి మల్లన్న ఒక గొప్ప అద్భుతమైన పద్యం రాశాడు. నీలకంఠుని శిరస్సుపై నీళ్లు జల్లి, నీలకంఠుని శిరస్సుపై నీళ్లు జల్లి, పత్తిరిసుమంత యవ్వాడు పరవైచు కామధేనువు వానింటి గాడి పసరము, అల్ల సురశాఖి వానింటి మొల్ల చెట్టు అని చాలా అద్భుతమైన పద్యం రాశాడు. అంతటి కరుణాస్వరూపుడు ఇవాళ ఇక్కడ మార్కండేయ ఈశ్వరుడు, మార్కండేయుని యొక్క భగవంతుడు, ఆయన చేత పూజింపబడిన వాడనే పేరుతో ఉన్నాడు. మార్కండేయుడంతటి మహాయోగజాతకుడు, ప్రారంభంలో కష్టాలు పడిన వాడు కూడా లేదు. ఆయనేమి ఒక్కసారి గొప్పవాడు అవ్వాల, చాలా సాధన చేసిన వాడు ఆయన. మీ గోత్రంలో చాలామంది ఇక్కడ ఉన్నారు కనుక ఈ గోత్రం వాడు మరింత శ్రద్ధగా వినాలి ఆయన కథ అన్నమాట. పూర్వం మృకండు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఒక కొడుకు మార్కండేయుడు. చిరంజీవులలో ఆయనకి చాలా గొప్ప స్థానం, మామూలు స్థానం కాదు. మార్కండేయుడు ఇప్పటి వరకు 28 సార్లు ప్రళయం చూశాడు. ఏకంగా ప్రళయం అంటే తెలుసు కదా, మొత్తం ఈ లోకాలన్నింటిలో 100 సంవత్సరాల పాటు ఏకధాటిగా అగ్నివర్షం కురుస్తుంది ఈ కలియుగ అంతంలో. ఇప్పుడు ప్రస్తుతం కలియుగం నడుస్తోంది, కలియుగం అంతమయ్యేటప్పుడు చివరికి వచ్చాక 100 సంవత్సరాల పాటు నిప్పుల వర్షం కురుస్తుంది, అగ్నివర్షం కురుస్తుంది. ఆ అగ్నిలో మొత్తం ఈ లోకాలన్నీ కాలి మాడి మసి అయిపోతాయి, బూడిదైపోతాయి. ఆ తర్వాత మళ్ళీ 100 సంవత్సరాలు ఏకధాటిగా వర్షం కురుస్తుంది. ఆ వర్షంలో మొత్తం లోకాలన్నీ నిండిపోతాయి, ఇంకా అక్కడ ఏముండదు నీరు తప్ప, ఏం అబ్బో భయంకరమైన వర్షం కురుస్తుంది. వెలయ కాల విద్యుల్లత విలోకనంబున రెమ్మలు కొని సొమ్మలు ఓవు లేగలతో ఉండిపోతుందని పోతన గారు భాగవతంలో రాశాడు. ఆ భయంకర వర్షంలో మొత్తం లోకాలు కొట్టుకుపోతాయి. అప్పుడు ఇంకెవ్వరూ ఉండరు, మీరు లేరు, నేను లేరు, నీరు తప్పే ఉండదు. ఆ కాలములో ఒక్క మార్కండేయుడు మాత్రమే నీళ్లల్లో మిగిలి ఆయన శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి చిన్న కృష్ణుడి కింద బాలుడి కింద మారి ఓ మర్రాకు మీద పడుకున్నాడు. ఆ మర్రాకి పైనుంచి కిందకి వేళ్లాడుతోంది. సాధారణంగా పైనుంచి కిందకి ఏదైనా వేళ్లాడాలంటే ఇలా స్తంభాలు ఉండాలి, ఆ స్తంభాల నుంచి తాడుంటే ఒక ఉయ్యాలు ఉందనుకుందాం. ఉయ్యాల్లో ఓగాలంటే ఉయ్యాలకి ఏముండాలి, గొలుసులు ఉండాలా లేక తాడు ఉండాలా, ఈ తాడు పైన ఏదైనా స్తంభానికి వేళ్లాడాలా, కానీ ఏ ఆధారం లేకుండా సన్నని దారములకి చుట్టబడి కిందకి వేళ్లాడుతున్న ఒక చిన్న మర్రాకు మీద శ్రీకృష్ణుడు ఉంటాడు. ఆయన చేత్తో కాలు ఇలా పట్టుకుని ఆ కాలు బొట్టనవేలు నోట్లో పెట్టుకుని అని నవ్వుకుంటున్నాడట. అటువంటి కృష్ణుడు చూశాడు. ఆ కృష్ణుడి హృదయం లోపల గడిపాడు, నోట్లోకి లోకాలు చూశాడు. అంతటి మార్కండేయుడి చేత ఒక గొప్ప సృష్టి జరిగింది. అది ఇప్పుడు మీకు చెప్పిన తర్వాత అసలు మార్కండేయుడు గొప్పతనం చెబుతాను. పూర్వం మార్కండేయ మహర్షి శివానుగ్రహంతో చిరంజీవి అయ్యాడు. ఆ చిరంజీవి అయిన వెంటనే ఆయనకు ఒక కోరిక కలిగింది, ఈశ్వరుణ్ణి నేను భక్తితో పూజించాను కానీ ఆయనకి బట్టలు లేవు, దిగంబరుడు. పాపం శివుడు దిగంబరుడు. దిగంబరుడు అంటే తెలుసు కదా, దిక్కు అంబరహ దిగంబరహ, ఈ నాలుగు దిక్కులు వస్త్రం, అంటే వేరే బట్ట కట్టుకోకుండా ఉన్నాడు. అంతటి వ్యాపక శరీరంతో ఉన్నాడు ఆయన. మేమందరం బట్టలు కట్టుకున్నామా, మాకేమో చిరంజీవిత్వం ఇచ్చే మా ఈశ్వరుడికి ఒక్క బట్ట కూడా లేకుండా అయిపోయింది. ఆయన్ని భక్తితో రోజు వస్త్రాలు ఇచ్చి పూజించే ఒక పుణ్యాత్ముడు లేకపోతే ఎలాగా అని శివుడి మీద భక్తితోటి శివుణ్ణి భక్తితో ప్రార్థించాడు. మళ్ళీ మామూలు భక్తి కాదు, అపార భక్తితో ప్రార్థించాడు. అప్పుడు శివుడు, నీవు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నీ శరీరం నుంచి ముగ్గురు పురుషులు పుట్టేటట్టుగా నేను అనుగ్రహిస్తున్నాను అన్నాడు. వెంటనే ఈయన కళ్ళు మూసుకుని ఈశ్వరుడి పూజకి పనికొచ్చే ఒక ముగ్గురు మహానుభావుల్ని నాకు ప్రసాదించు అని ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ అని మూడు సార్లు జపించాడు. మూడు సార్లు ఓం నమశివాయ మంత్రం జపించాడు. ఆ జపం కూడా స్వార్థం కోసం జపించలేదు ఆయన, ఈశ్వర పూజకి పనికొచ్చే పరమ శివభక్తులు నాకు పుత్రులుగా కావాలి, అది కూడా నా శరీరం నుంచి పుట్టకూడదు. సహజంగా లోకంలో అందరూ ఎలా పుడతారు, స్త్రీ పురుష సంయోగం వల్ల పుడతారు. అలా కాకుండా తమయంత తాము పుట్టాలి అని ప్రార్థించాడు. వెంటనే ఆయన ఎదురుగుండా ముగ్గురు మహానుభావులు ప్రత్యక్షమయ్యారు. ఆ ముగ్గురు మహానుభావుల్లో ప్రధాన పురుషుడి పేరు పద్మశాలి. అంటే మార్కండేయుడు శివుణ్ణి తపస్సు చేసి మెప్పిస్తే శివుడు ఒక వరపుత్రుణ్ణి అయోనిజుణ్ణిచ్చాడు. అమ్మవారు సీతాదేవి ఎలా అయితే భూగర్భం నుంచి వచ్చి అయోనిజ అయ్యిందో, వేదవతి పద్మావతిగా పుట్టింది ఆవిడ అయోనిజ, అలాగే అయోనిజుడైన ఒక మహాపురుషుడు పుట్టుకొచ్చాడు, ఆయనకి పద్మశాలి అని పేరు. ఎర్రగా తామర పువ్వు వంటి ఆకారంతో, చెవులకు కుండలాలతో, మంచి అద్భుతమైన సౌందర్యంతో, నల్లని ఒత్తేను జుట్టుతో పుట్టుకొచ్చాడు. ఆయన పుట్టుకొచ్చి, తండ్రి మార్కండేయ, నా కర్తవ్యం ఏమిటి అంటే ఈశ్వరుణ్ణి పూజించాలి, అది నీ వల్లే అవుతుంది. పాప ఈశ్వరుడు బట్టలు లేక బాధపడుతున్నాడు. ఈ శివుడు నిజంగా బట్టలు కావాలా, కానీ ఇక ఎంత భక్తి అండి, మన శివుడు మనల్ందరినీ అనుగ్రహిస్తున్నవాడు, లోకాలకు అధిపతి, ఆయనకు నువ్వు ఒక వస్త్రం సమర్పించనగానే ఆయన అప్పటికప్పుడు తన అపూర్వ శక్తితో ఒక మగ్గం తయారు చేసి, చక్కని అందమైన వస్త్రం తయారు చేసి ఈ వస్త్రాన్ని ఆయనకి సమర్పించాడు. అప్పటి నుంచి శివుడు ఏమన్నాడో తెలుసా, ఈ భూలోకంలో నా శివాలయములున్నంతకాలము మీ పద్మశాలి వంశం అపార కీర్తి పొందుగాక, మీ వంశస్థులు లేకపోతే ఈ సృష్టిలో ఉన్న ఏ వ్యక్తికి కట్టుకునే వస్త్రం కూడా లేకుండా అయిపోగాక, మీరంత గొప్పవాళ్ళు అని ఎంతో పవిత్రతతో ఆయన ఆశీర్వదించాడు. ఆ మార్కండేయుడి యొక్క వరపుత్రుడు అయోనిజుడైన పద్మశాలి యొక్క వంశమే మీరంత, అంటే మీ వంశం ఎంత గొప్పదో ఆలోచించండి. ఏదో అక్కడి నుంచి ఇక్కడి నుంచి పుట్ల ఒక మహాయోగి యొక్క తపస్సుకి మెచ్చుకుని ఈశ్వరుడు సృష్టించిన ఒక మహాపురుషుడి యొక్క వంశం ఇది. ఆ వంశం వాళ్ళు అప్పటి నుంచి తమ గోత్రంగా మార్కండేయుడి యొక్క అనుగ్రహంతో మేము వచ్చాం గనక ఆయనే మాకు మూల పురుషుడని భావించి, ఆ ముగ్గురు పురుషుల్లో ఒకడైన పద్మశాలి యొక్క వంశం వాళ్ళు మార్కండేయుణ్ణి గోత్రాధిదేవతగా పెట్టుకున్నారు. అందుకే రోజుకు ఒకసారైనా సరే రాత్రి పడుకునేటప్పుడు మార్కండేయ గోత్రాన్ని, మార్కండేయ ఋషిని, ఆయన నుంచి పుట్టినటువంటి పద్మశాలిని, ఈ ముగ్గురిని తలుచుకుంటే అపమృత్యు భయం నాస్తి, అపమృత్యువులు ఉండవు, దుర్మరణాలు ఉండవట. అసలు రాత్రి పడుకునేటప్పుడు పూర్వం తలుచుకునేవాళ్ళం మేమందరం, ఇప్పుడు కాలక్రమేణా ఏమైపోతుందంటే ఇంత గొప్ప వంశాల యొక్క కథ చెప్పేవాళ్ళు తగ్గుతున్నారు, తెలియకుండా పోతోంది. మీరు కూడా ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, రోజు పడుకునే ముందు మార్కండేయుణ్ణి, ఆ గోత్రం నుంచి పుట్టిన పద్మశాలి వంశాన్ని, ఈశ్వరుని మార్కండేయేశ్వరుణ్ణి, ఈ ముగ్గురు ఒక్కసారి తలుచుకోండి, హాయిగా పడుకోండి, నిద్ర సుఖంగా పడుతుంది, తెల్లవారే లేచేలోపు దుర్మరణములు రావు అన్నారు, అపమృత్యువులు రావు. కొంతమంది హఠాత్తు గుండెకి తెచ్చిపోతూ ఉంటారు నిద్రలో, కొంతమంది హఠాత్తు ఏదో ఇబ్బంది వస్తుంది, ఆ ఇబ్బందులు ఏ ప్రజలకి రావు. అంత మహాపురుషుడు ఆ పద్మశాలి అనే పేరు కలిగినటువంటి ఆ మార్కండేయుని యొక్క ప్రథమ పుత్రుడు అయోనిజుడు 1000 సంవత్సరములు కాశీలో మహాతపస్సు చేశాడు. ఆ 1000 ఏళ్ళు తపస్సు చేసి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై నీ పేరు మీదుగా ఒక లింగస్థాపన చెయ్యన్నాడు. ఆయన మార్కండేయుడి పేరు మీదుగా ఒక లింగాన్ని స్థాపించాడు. ఇప్పటికి కూడా మార్కండేయేశ్వర లింగం అనే పేరుతో అక్కడ ఒక లింగం ఉన్నది. ఆ లింగాన్ని పూజించగానే మీ వంశం ఎప్పుడూ కూడా శరీరం విడిచిపెట్టిన తర్వాత ఇంకా ఏ లోకానికి వెళ్ళదు, మీ వంశం వాళ్ళు ఒక్కసారైనా జీవితంలో శివశివ అంటే వాళ్ళ కైలాసమే ఇస్తానని శివుడు వరమిచ్చాడు. అంటే రోజు కూడా అనక్కర్లేదట, పొద్దునుంచి సాయంకాలం దాకా ఓం నమ శివాయ అంటే మంచిది. ఎలాగో ఒక్కొక్కసారి అనలేం అనుకోండి, జీవితములో ఒక్కసారైనా మార్కండేయేశ్వర గోత్రం వాళ్ళు ఒక్కసారి నమశివాయ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తే అటువంటి వాళ్ళు ఎప్పుడైనా వార్ధక్యంలో శరీరం విడిచిపెట్టాక నరకం చూడరు, వారికి నా కైలాసాన్ని శాశ్వతంగా ప్రసాదిస్తానన్నాడు. కాబట్టి మనంతా ఏం చేయాలన్నమాట, వీలున్నప్పుడల్లా జపించాలి, కనీసం జీవితంలో ఒక్కసారైనా జపించాలి. ఈ కథను అందరికీ వ్యాప్తి చేసి మార్కండేయ గోత్రం వారందరి చేత కూడా నిరంతరం నమశివాయ మంత్రం చేయించండి. వాళ్ళ విధంగా మీరు శ్రద్ధగా చేస్తారు శివశివ అంటున్నారు. దీనివల్ల శరీరం విడిచిపెట్టాక అతి భయంకరమైన నరకానికి వెళ్ళం. ఇది ప్రామాణికంగా స్థల పురాణంలో మనకి కాశీ దగ్గర ఉన్నటువంటి మార్కండేయేశ్వర అమ్మ యొక్క ఆలయం దగ్గర స్థల పురాణంలో చెప్పారు. ఇప్పటికీ కూడా కాశీకి ఒక ఇంచుమించుగా 25-30 కిలోమీటర్ల దూరంలో మార్కండేయుడు స్వయముగా ప్రతిష్ఠించిన ఒక స్వయంభూ లింగం ఉన్నది. అక్కడే మార్కండేయుడు తపస్సు చేసి యమధర్మరాజు గారి భయం నుంచి బయటపడి చిరంజీవి అయ్యాడు. ఆ మార్కండేయుడి పేరు మీదుగా ప్రతిష్ఠితమైన లింగం మార్కండేయేశ్వర లింగం అక్కడ ఉన్నది. అక్కడ స్థల పురాణంలో చెప్పారు ఈ కథ అంతా కూడా. చాలా కాలం క్రితం నేను వెళ్ళినప్పుడు అక్కడ సన్యాసి ఉండేవాడు, ఇంత పెద్ద గడ్డంతో ఉన్న, బవిరి గడ్డంతో ఉన్న ఒక సాధు పురుషుడు. నేను 25-30 ఏళ్ల క్రితం కాశీ అంతా తిరుగుతూ మార్కండేయ గోత్రం వాళ్ళ గురించిన కథల వివరాలు సేకరిద్దామనే ఉద్దేశంతో, ఎందుకంటే కొందరు శిష్యులు నన్ను అడిగారు, ఏలూరు మొదలైనటువంటి ప్రాంతాల్లో ఉన్న కొంతమంది శిష్యులు మా గోత్ర మూల పురుషుడి కథ చెప్పండి అని అడిగితే, అప్పుడు వాళ్ళ కోసం వెళ్ళి ప్రత్యేకంగా అక్కడ కొద్ది రోజులు ఉండిపోయాను. ఒక రోజున అక్కడ మార్కండేయస్వామి యొక్క ఆలయానికి వెళ్ళాను. అది గంగానదీ తీరంలో ఉన్నది. ఈసారి కాశీ వెళ్ళినప్పుడు అడిగితే చెప్తారు మార్కండేయస్వామి యొక్క ఆలయం ఎక్కడుంది అంటే చెబుతారు. ఆ గుళ్ళు తెల్లని బవిరిగడ్డం పొడుగ్గా పెంచుకుని, తెల్ల జుట్టు పెంచుకుని ఒక వృద్ధుడు కనపడ్డాడు. సాధు కాషాయ వస్త్రాలు ధరించాడు, చాలా కాంతితో ఉన్నాడు. ఎందుకో నాకు ఆయన చూడగానే గౌరవం కలిగి సాష్టాంగ నమస్కారం చేసి ఆ పక్కనే కూర్చున్నాను. నేనేం అడగకుండానే మార్కండేయుడు పద్మశాలి వంశం ఈ కథ తెలుసుకోవాలని వచ్చావు కదా అన్నాడు ఆయన. నేను ఆయనకు చెప్పానా, ఆయన సంస్కృతం హిందీ తప్ప తెలుగు మాట్లాడుకోని తెలుగువాడైతే పోనీ ఎవడో నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనుకోవడానికి. అప్పుడు ఆయన ఇక్కడ ఈ స్థలానికి ఎంత విశేషం ఉన్నది, ఈ వంశస్థులు ఎంత గొప్పవాళ్ళు అని ఇందాక నేను చెప్పిన కథ అంతా ఆయన వివరించాడు. నేను ఆశ్చర్యపోయి ఇంత గొప్ప కథ చెప్పిన మీరు ఎవరండి అని ఒక నమస్కారం చేసేసరికి ఆయన కనబడకుండా మాయమైపోయాడు బయట. అప్పుడు నాకు అర్థమైంది, స్వయంగా ఈశ్వరుడే ఈ రూపంలో ఈ కథని, ఈ స్థల పురాణాన్ని నాకు వివరించాడు. ఆనాడు వివరించాడు కనుక అప్పటి నుంచి చాలామందికి చెప్పే అవకాశం వచ్చింది. ఇవాళ ఈ పవిత్ర ఆలయానికి వచ్చాక మళ్ళీ ఆ కథ చెబుతున్నాను. కాబట్టి అటువంటి ఆ పవిత్ర వంశాన్ని మీరు శాశ్వతంగా నిలబెట్టుకోవాలని, ఆ గోత్ర నామాన్ని నిలబెట్టుకోవాలని, శివనామస్మరణ చేయాలని, శివనామస్మరణతో యమ భయాన్ని జయించాలని, యమలోకానికి వెళ్లకుండా తరించాలని పదే పదే మంగళాశాసనం చేస్తున్నాను. చాలా కాలం క్రితం మృకండ మహర్షికి మరుద్వతికి ఒక్కే కొడుకు పుట్టాడు. మృకండస్య అపత్యంపమాన్ మార్కండేయ, మృకండుని కొడుకు కనుక ఆయన్ని మార్కండేయుడు అన్నారు. ఈ మార్కండేయుడికి జాతక చక్రాన్ని రాసి తండ్రి వీడు ఎంతకాలం బతుకుతాడు అని చూశాట. సరిగ్గా అతనికి 12 సంవత్సరాలు. లింగ పురాణం 12 ఏళ్ళంది, కొన్ని పురాణాల్లో 8 కూడా చెప్పారు. కొద్ది కాల ప్రమాణంలో మార్పుకేముందండి, కాలాలు కూడా రకరకాలుగా ఉంటాయి ప్రమాణాలు కనుక. కొంతమంది ఏకాదశి వర్షములు 11 ఏళ్ళు నిండితే అన్నారు, కొందరు 8 అన్నారు. ఏదైనా ఇతడు అల్పాయుష్కుడు అని జాతక చక్రాన్ని బట్టి తండ్రి, బ్రహ్మదేవుడు, నారదుడు వీరంతా నిర్ణయించారు. అప్పుడు తండ్రికి తల్లికి ఎంత బాధ కలిగిందో, పిల్లాడు చూస్తే బంగారం లాంటి కుర్రాడు, అద్భుతమైన సౌందర్యం ఉన్నది, చాతుర్యం ఉంది, కాంతి ఉంది, ఇటువంటి కారణ జన్ముడు ఇంత అల్పాయుష్ కూడా అని తండ్రి బాధపడ్డాడు. తండ్రి కంటే తల్లికి సహజంగా ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా, మా అబ్బాయి 8 ఏళ్ళకే చచ్చిపోతాడా అని చాలా బాధపడింది ఆవిడ. ఒక రోజున 8వ సంవత్సరం పుట్టినరోజు వస్తుంది, అంటే ఈ ఏడాది నిండితే ఆయన శరీరం విడిచిపెడతాడు ఒక పురాణం ప్రకారం. సరే, ఒక దాంట్లో అయితే 11 ఏళ్ళు నిండుతున్నాయి, 12 వస్తుంది, 12 దాటితే వాడు చచ్చిపోతాడు. ఆ సమయంలో మృకండ మహర్షి పిల్లవాడికి పుట్టినరోజు పండుగ ఏర్పాటు చేశాడు. ఆ పండుగకి ఎక్కడ లేని మహర్షులు వచ్చారు. ఒకళ్ళిద్దరు కాదు, మార్కండేయుడి యొక్క పుట్టు పండుగకి, పుట్టినరోజు పండుగకి కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిల అగస్త్యాదాక్షపాదాంగిర శాండిల్య క్రతు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపి దుర్వాసో బక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునుల్ తనిరి ప్రేమల్ మీర తత్సవకున్ అని మనకి పెంగళివారు రాసిన పద్యం గుర్తొస్తున్నారు వాడు. ఒకసారిగా కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, మైత్రేయుడు, ఇటువంటి వాళ్ళు మహాయోగులు, ఒకరిని మించిన తపస్సు చేసిన వారొకరు. ఇంతమంది హేమ హేమీ లేని ఋషులంతా మార్కండేయుడి యొక్క జన్మదినోత్సవానికి వచ్చారు. ఇంతమందిని చూడగానే మృకండునికి ఆనందం కలిగి కుర్రాణ్ణి ఒక్కొక్కళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి, ఇదిగో ఆ పెద్దలకి మొక్కు నమస్కరించన్నాడు. అందరికీ మొక్కాడు ఆయన. అందరూ ఎవరికి వాళ్ళు చిరంజీవి భవ, చిరజీవి భవ అని దీవించడం మొదలెట్టారు. అందరూ దీవించాక ఆ కరణ భృగు మహర్షి చిరజీవి భవ అన్నాడు. భృగు ఏదన్నా అంటే ఆ మాట అస్సలు పొల్లిపోదండోయి. భృగు మహర్షి విష్ణుమూర్తి వక్షస్థలం మీద ఉన్న శ్రీవత్సమనే పుట్టువత్స నుంచి పుట్టాడు ఏకంగా. అందుకే ఆయన శ్రీవత్స గోత్రానికి ఆద్యుడు ఆయన. అటువంటి భృగు మహర్షి చిరజీవి భవ అనగానే ఒక్కసారి పక్కనున్న నారదుడు పకపకా నవ్వాడు. ఏమి నారద, మేమందరం ఈ బాలుడిని చూచి, అతని బుద్ధిని చూచి, అతని వినయాన్ని చూచి చిరజీవి భవాన్ని దీవిస్తే నువ్వెందుకు పకపకా నవ్వుతున్నావు అంటే నవ్వకేం చేయను, బ్రహ్మదేవుడు ఆయన నుదుట ఈ ఏడాదితో చచ్చిపోతాడని రాశాడు. ఇంకొక ఏడాదిలో ఆయన శరీరం విడిచిపెడతాడు. మీరంతా చిరజీవి భవ అన్నారు అంటే కనీసం 1000 ఏళ్ళు బతకాలి. ఆ రోజుల్లో నియమం చిరజీవి అంటే 1000 ఏళ్ళకి తక్కువ కాకుండా బతికితేనే చిరజీవి అంటారు. ఇప్పుడు కలియుగంలో ఆయు ప్రమాణం లేదనుకోండి, ఎవడెంతకాలం బతుకుతాడో తెలియదు. కుర్చీలో పురాణం చెబుతూనే లేచిపోవచ్చు కర్మగాలికి. కానీ ఆ రోజులలో తప్పక వాళ్ళు పూర్ణాయువులై ఉండేవారు. అందుకని మీ ఆయువు చిరజీవి భవాన్ని దీవిస్తున్న ఆయు ప్రమాణాన్ని పెంచుతున్నటువంటి ఆశీర్వచనం విని నేను నవ్వానన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళందరూ దివ్య దృష్టితో చూసి, నిజమేనయ్యో, ఈ ఏడాది నిండితే ఈ కుర్రవాడికి ప్రాణం పోతుంది, మేమందరం దీవించామే, మా మహర్షుల యొక్క తపస్సు వ్యర్థం కాకూడదు కదా, మేమందరం వాడిని చిరంజీవి అవ్వాలన్నాం, అతడు చచ్చిపోతే ఎలాగా అని ఇప్పుడు ఏం చేయాలని తలపట్టు కూర్చున్నారట. పూర్వం మహర్షులు తొందరపడి దీవించరు, దీవించారా అయిపోతుంది. ఇప్పుడు ఎలాగా, మేము దీవించాం గనక ఇతనికి ఆయువు పెరగాలి, కానీ బ్రహ్మరాత తప్పించలేము. బ్రహ్మాండ పురాణంలో ఒక శ్లోకం ఉంది, లలాట లిఖిత రేఖ పరిమార్స్తుం నశక్యతే. నుదుట రాయబడిన రాతని మార్చడం ఎవరి వల్ల కాదు. నుదుట ఒక గీత రాశాడంటే బ్రహ్మదేవుడు దాన్ని ఎవరు మార్చలేము. బ్రహ్మగారు ఏమని రాశాడు, ఈ పూట నాయనా పద్మాకరు భూదాన్ పోచంపల్లికి వెళ్ళు, పరమేశ్వరుని మార్కండేయేశ్వరుని చూడు, ఆ మార్కండేయ గోత్రదులు చూడు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చూడు, పురాణం చెప్పని రాశాడు. అందుకే నేను ఇక్కడికి దర్శనానికి రాగలిగాను, మిమ్మల్ని చూడగలిగాను, మీరు మీ ముందుట రాశారన్నమాట ఈ పూట నా పురాణం వినమని, అందుకే మీరు కూర్చోగలిగారు. కాబట్టి బ్రహ్మ రాసిన రాతని ఎవరం తప్పించలేము. అమ్మో, బ్రహ్మదేవుడు ఒకసారి రాశాడా, ఇక దాన్ని తప్పించడం ఎవడి వల్ల కాదని శాస్త్రం. అందుకే ఈ శ్లోకానికి అర్థం ఏమిటి, లలాట లిఖిత రేఖ. నుదుట ఒక గీత రాస్తాడు ఆయన, ఆ గీతలో మొత్తం జీవితం అంతా రాసేస్తాడట. అందుకే బ్రహ్మగారికి షార్ట్ హ్యాండ్ రైటర్ అని పేరు. ఈ కాస్త నుదురులో 3 గీతలు గీస్తాడు. ఒక గీత బాల్యం, 2వది యవ్వనం, 3వది వార్ధక్యం, ఆఖరిది చావు. ఆ చావు అనేది చివరిని వార్ధక్యంలో రాసేస్తాడనమాట. ఈ 3 గీతల్లో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఏం జరుగుతుంది, ఆ తర్వాత 30 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఏం జరుగుతుంది, ఆఖరిని వార్ధక్యంలో మరణం ఎలా ఉంటుంది. కానీ కొంతమందికి అసలు వార్ధక్యం వాడి దేవుడు ఎరుగు, పాతికేళ్ళకి వెళ్ళిపోవచ్చుగా, వాళ్ళకి ఒక్క గీతే ఉంటుంది. అందుకే ఎవరైనా నీకు 3 గీతలు ఉన్నాయా, 1 గీత ఉన్నాయా అని అడిగేవారు పూర్వం. ఇలా నుదురు ఒక్కసారి ముడిగండి, ఇలా అనగానే కొంతమందికి 3 రేఖలు కనపడతామనా, 3 రేఖలు కనపడ్డాయంటే 3 రాతలు రాశాడు బ్రహ్మ, 3 కనపడటం లేదంటే 1 గీతే గీశాడని అర్థం. అంటే వాడు బతుకంతా ఒకే రకంగా సాఫీగానో లేకపోతే కర్మతోటో వెడుతుంది. కొంతమందికి మార్పులు వస్తాయి జీవితంలో, కొందరికి ఇక మార్పు ఉండదు, ఒకటే గీత కదా ఎప్పుడు అంతే, ఎలా వెళ్ళడమే. కాబట్టి ఇలాంటి గీత రాసిన బ్రహ్మ గీతను ఎవరూ మార్చలేదు. దీనికి ఒక ఉదాహరణ చెప్పాలి మీరు. చాలా కాలం క్రితం కాశీ దగ్గర ఓ బాగా చదువుకున్న జ్యోతిష్కుడైన పండితుడు ఉండేవాడు, చాలా గొప్ప జ్యోతిష్కుడైన. జ్యోతిష్ శాస్త్రం చాలా గొప్పది, దాన్ని సరిగ్గా చెప్పేవాడు చెప్తే ఎప్పుడు దానికి ఫలితం ఉంటుంది, సరిగ్గా చెప్పకపోతే ఫలితం ఉండదు అంతే. అలాంటి ఒక జ్యోతిష్కుడు రోజు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కాశీలో గంగానదిలో స్నానం చేసి ఆ తర్వాత దారిలో విశ్వేశ్వరుడికి అభిషేకం చేసుకుని ఇంటికి వచ్చేవాడు ఆయన. ఇది ఆయన దిన ప్రక్రియ. ఒకసారి ఈయన కాశీలో గంగలో స్నానం చేయడానికి వెళ్ళాడు. అప్పుడు ఈ రేవులు లేవు, ఈ మెట్లు లేవు, అప్పుడంతా ఇసుకే ఉండేది కేవలం. ఆ ఇసుకలో ఆయన గంగలోకి దిగబోతూ ఉండగా ఈయన కాలికి ఏదో గుచ్చుకుంది. ఇసుకలో ఏదో ఉంది, ఆ ఇసుకలో ఉన్న వస్తువు నా కాలికి గుచ్చుకుంది, ఏమిటా అనని వెంటనే ఈయన కాలు తీసి చూశాడు. ఆ ఇసుకలో ఒక పుర్రె కనపడింది, ఎండిపోయిన మనిషి యొక్క కపాలం. ఈ తల ఉంది కదా, కాలిపోతే శ్మశానంలో అప్పుడు ఈ కపాలం ఓ పుర్రె కింద మారిపోతుంది సరిగ్గా కాలకపోతే, లేదా భూమిలో పాతి పెట్టబడిన వాడి యొక్క బుర్ర కూడా అప్పుడప్పుడు ఇసుకల్లోంచి బయటకు వస్తుంది. అలాంటి ఒక మానవ కపాలం కనపడింది. చి, కాలికి కపాలం తగిలింది, హాయిగా స్నానం చేసి పవిత్రంగా పెడదామంటే అని అసహ్యించుకుని పారేయబోయి తక్కన అయిన నుదుటి రాతలు చదవగలడు కదా, అందుకని ఆ పుర్రెని ఎడం చేత్తో ఎత్తి వీడి జాతకం ఎలా ఉంటుందో చూద్దాం చూశాడు. చచ్చిపోయిన వాడి జాతకం కూడా చూద్దాం అనిపించింది ఆయన. అప్పుడు ఆయన చూశాడు దాని మీద బ్రహ్మ ఏం రాశాడు ఆ కపాలం మీద, ఈ జాతకం కలిగిన వాడు దాదాపు 80 ఏళ్ళకి పైన బతుకుతాడు, వీడి జీవితం అంతా దరిద్రపు బ్రతికే, ఎప్పుడు ముష్టితూ బతుకుతాడు, వీడికి పెళ్ళి ఉండదు, సుఖం ఉండదు, అలా నానా యాత్రలు పడి నలిగి 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 చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత వీడిని ఎవరు పాతి పెట్టకపోతే వీడి శరీరం తనంత తానే భూమిలో కప్పడిపోతుంది. చచ్చిపోయిన 1000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీడి పుర్రె అవమానానికి గురవుతుంది, ఆడదాని చేతిలో చెప్పు దెబ్బలు తింటుంది, స్త్రీ వల్ల అవమానం, ఆ తర్వాత స్వర్గానికి పోతుందని ఉందిట. ఈ జ్యోతిష్కుడికి మతిపోయింది. బ్రహ్మకి ఏమన్నా వెర్రే లేక ఏమన్నానా అని బ్రహ్మదేవుడికే ఎసరెట్టాడు. ఈయన బ్రహ్మగారికి వెర్రేమిటి, బ్రహ్మ మహానుభావుడు, ఆయన ఏం రాస్తే అవుతుంది. కానీ ఈయనకి ఎందుకు అనుమానం వచ్చింది, ఎవడన్నా బతికున్నప్పుడు అవమానాలు పాలవుతాడు, వాడికి పెళ్ళి ఉండదు, లేకపోతే ఇంకోటి ఉండదని రాశాడంటే అర్థం ఉంది. చచ్చిపోయిన 1000 ఏళ్ల తర్వాత పుర్రెకి అవమానం ఏంటండి, అందులో ఆడవాళ్ళ ద్వారా అవమానం ఏమిటి, ఆ తర్వాత అవమానం అయిపోయాక స్వర్గానికి వెళ్ళడం ఏమిటి, ఏమిటో బ్రహ్మగారి రాత ఈ మధ్యన 50 ఏళ్ళు దాటే ఆయనకు కూడా కొంచెం ఏమన్నా తేడా వచ్చిందేమో అనుకుని ఆ పుర్రె పారేయిపోయి ఎందుకైనా మంచిది బ్రహ్మరాత ఎలా ఉందో పరీక్షిద్దామని ఈ కపాలాన్ని పారేయకుండా ఈ పుర్రెని ఆ పక్కనే ఉన్న ఒక మర్రి త్వరలో పెట్టాడు. మర్రి చెట్టు ఉంది అక్కడ, ఆ మర్రి చెట్టుకు ఒక త్వర ఉంది, ఆ త్వరలో ఈ పుర్రె బుర్ర పెట్టాడు. ఇంకెక్కడి నుంచి రోజు ఏం చేసేవట్ట, పొద్దుటే స్నానానికి వెళ్ళే ముందు ఓ మర్రి చెట్ట, మర్రిలో త్వర, త్వరలో పుర్రె, ఎలా ఉన్నావు అనే పుర్రెని చూసుకుని అబ్బే ఇది ఇలాగే ఉంది అని మళ్ళీ స్నానం చేసి పుర్రెని ముట్టుకున్నాడుగా అందుకని హాయిగా స్నానం చేసి జపం చేసుకుని మళ్ళీ వెళ్ళిపోయేవాడు. ఇలా ఒక 5-6 నెలలు గడిచింది. బ్రహ్మగారు రాసిన రాత నిజం అవుతుందా అవదా అనుకుంటూనే ఉండేవాడు. ఒక 5-6 నెలలు గడిచాక ఈయనకు ఒక స్నేహితుడు ఉన్నాడు దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరులో. ఆ స్నేహితుడు కూతురు పెళ్ళి, ఆ పెళ్ళికి వచ్చి ఓ 10 రోజులు ఉండి మమ్మల్ని దీవించి వెళ్ళు అన్నాడు ఆ స్నేహితుడు. అందుకని ఈయన ఏం చేశాడు, భార్యకి చెప్పి నేను ఒక 10 రోజుల పాటు మా స్నేహితుడి యొక్క కూతురు పెళ్లి కడుతాను, ఈ 10 రోజులు ఇంట్లో పూజలు నువ్వే చెయ్యి అని ఇంట్లో ఉండే పూజా పురస్కారాల బాధ్యత అంతా భార్యకి అప్పగించి ఈయన పొరుగురు వెళ్ళిపోయాడు. ఆ పెళ్లి హడావుల్లో పడిపోయి 10 రోజులు అన్నవాడు ఎక్క 15 రోజులు ఉండిపోయాడు. పూర్వం చక్క పల్లెటూళ్ళలో 5-6 రోజుల ముందు వచ్చేవారు, పెళ్ళయ్యాక 10 రోజుల తర్వాత వెళ్ళేవారు. ఇప్పుడేముంది, పెళ్లి పొద్దున సాయంకాలానికి అసలు ఏమి ఉండదు, అక్కడ మండపమే ఉండదు, టెంపరీ మండపాలు వేసుకుంటున్నాం కదా. పెళ్ళికి 1 గంట ముందు అవన్నీ రెడీ అయిపోతాయన్నమాట టెంట్. ఆ టెంట్ అయిన తర్వాత అందులోకి వెళ్ళి వంట చేస్తారు, ఇంత భోజనం చేస్తాం, ఈ పెళ్లి అంతా వెళ్ళాక ఆ టెంట్ బదులుగా ఒక పెంట మిగులుతుంది, ఇంకేం ఉండదు, ఎంగిరాకులు తప్ప అంత నిమిషాల్లో అయిపోతున్నాయి. కానీ పూర్వం చక్క 10 మంది వచ్చి పోయేవారు. ఈయన కూడా అలాగే 15 రోజులు ఉన్నాడు. అయిపోయాక ఇంటికి వచ్చాడు. పొద్దుటే లేచి గంగానది స్నానానికి బయలుదేరుతూ ఆ మర్రి చెట్టు దగ్గరికి వచ్చరికి ఓహో మై డియర్ ఫ్రెండ్ ఇందులో ఉన్నాడు కదా అనుకుని ఆ మర్రి త్వరలో చెయ్యేట పుర్రె కోసం వెతికాడు. ఎక్కడ పుర్రె కనపడలా, ఎంత వెతికినా లోపలికి బుర్ర పెట్టి చూసినా అందులో పుర్రె కనపడకపోతే ఈయనకి మతిపోయింది. ఇట్లా బుర్ర కొక్కుని నా స్నేహితుని యొక్క పుర్రె ఇందులో ఉండాలి, వీడు కనపడ్డా ఏమైపోయింది అనుకుని మనశ్శాంతి లేక అలాగే ఏదో స్నానం కానిచ్చాడు, జపం కానిచ్చాడు, శివదర్శనం కానిచ్చాడు. ఎందుకంటే ఈయనకి జపం మీద దృష్టి వెళ్ళడంలా, నా పుర్రె ఏమైంది, నా పుర్రె ఏమైంది, బ్రహ్మరాత ఏమైంది అనుకుంటూ ఉండడం వల్ల సరిగ్గా జపం చేయలేకపోయాడు. అలాగే జపం పూర్తి చేశాడు మొత్తం మీద. వాళ్ళ ఆవిడేమో విస్తరాకు వేసి అన్నం వడ్డించింది. ఈయన అన్నానికి కూర్చున్నాడు కానీ భోజనం చేయలేకపోతున్నట్ట, అలా మెతుకులు కలుపుతున్నాడు, ఏదో ఆపోసిన పెట్టాడు, అన్నం కలుపుతున్నాడు, పప్పు కలుపుతున్నాడు, అన్యమనస్కంగా ఉన్నాడు.
అనాశ్యాసిత దుఃఖితే మనసి సర్వం అసహ్యం అని ఒక సామెత ఉంది. అంటే మనస్సు నిలకడ లేకపోతే, మనశ్శాంతి లేకపోతే అటువంటి వాడికి అన్నీ అసహ్యంగానే ఉంటాయి. మన మనస్సు బాగుంటేనే ఏదైనా మాట్లాడగలం, మనస్సు బాగుంటే పూజ చేయగలం, మనస్సుకి ప్రశాంతంగా ఉంటే, నమ్మకం ఉంటే అప్పుడు తినగలం, నిద్రపోగలం. ఈ మనస్సు అశాంతంగా ఉన్నప్పుడు మీరు ఇంక ఏం తినలేరు, పూజ చేయలేరు, నిద్రపోలేరు. అలా అయిపోయింది ఈ పరిస్థితి. ఈయన అన్నం వెతుకులు కెలుకుతూ తినకుండా ఉంటే వాళ్ళ ఆవిడ దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ, మీరు ఎందుకు అన్నం తినటం లేదో నాకు తెలుసులేండి అంది. వెంటనే ఆయన టక్కని చూసి, నేను ఎందుకు అన్నం తినటం లేదో నీకేం తెలుసు అన్నాడు. నాకు తెలుసు అంది. ఏమిటో చెప్ప, ఎందుకు ఏడుస్తున్నామంటే నాకు అన్నీ తెలుసండి, మీరు నాకు తెలియకుండా రహస్యంగా ఎవత్తునో పెళ్లి చేసుకున్నారట కదా, దాంతో ఎక్కడో కాపురం పెట్టారట కదా అంది. ఈయనకి బుర్ర పగిలిపోయినట్టయింది. ఈ వయస్సులో నేనేమిటి, మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవడం ఏమిటి, ఆ పెళ్లి చేసుకుంటే ఆవిడ పోవడం ఏమిటి, నిజం చెప్పే ఏమిటి అంటే ఏం లేదండి, ఈ చుట్టుపక్కల జనం అంతా చెప్పారు మీరు యవత్తునో నాకు అన్యాయం చేయడానికి రెండో దాన్ని పెళ్లి చేసుకున్నారట, అది అన్యాయంగా చచ్చిపోయిందిట. అర్ధాంతరంగా చచ్చిపోతే దాన్ని తగలబెట్టి దాని మీద భ్రాంతి తీరక దాన్ని పుర్రె పట్టుకొచ్చి మర్రి త్వరలో పెట్టి రోజు స్నానానికి వెళ్ళేటప్పుడు చూసుకుంటున్నారట. నా సవతి పుర్రెను మీరు చూసుకుంటున్నారులేండి, నాకు తెలుసులండి, మీకు ఇన్నేళ్ళు వచ్చాయి, ఇదేం బుద్ధి అండి మీకు, ముదనష్ట బుద్ధి, నాకు ఎలా ద్రోహం చేశారండి అంది. ఈయన బుర్ర పగలగొట్టుకుని, వసే నేను ఎంతగా గొప్పవాడో నీకు తెలుసు కదా, ఏదో కొన్ని చోట్ల ఏం చేస్తారంటే ఓ మంచి కథ చెప్పాడు కూడా, ఆ కథలో ఒక ముక్క తీసుకుని 100 సార్లు స్క్రోలింగ్ చూపిస్తాడు, దాంతో జనం ఏమనుకుంటారు, వీడేదో మన తిట్టాడు అనుకుని లేనిపోని యుద్ధానికి వస్తారు. అలా 2 క్లిప్పింగులు చూపించి ప్రజల మధ్య తగాదా పెట్టేలాగా తయారయ్యేవి ఏమిటి నువ్వు అన్నాడు. పూర్తిగా వినకుండా అనగా ఏమిటండి అంది, నిజం చెబుతున్నాను, నేను జ్యోతిష్కుడిని, ఆ విషయం నీకు తెలుసు కదా, నుదుటి వ్రాత చదవగలను, అది నీకు తెలుసు కదా, అందువల్ల చెబుతున్నా విను, ఆ చచ్చిపోయింది ఆడది కాదు మగాడు, వాడు ఇప్పుడు కాదు ఎప్పుడో 1000 క్రితం చచ్చిపోయాడు. బ్రహ్మగారు ఆ నుదుట వీడు చచ్చాక మళ్ళీ 1000 తర్వాత వీడికి అవమానమని ఆ తర్వాత స్వర్గమని రాశాడు. అదేమిటో పరిశీలిద్దామని నేను ఆ పుర్రే నా కాలికి తగిలితే తీసి త్వరలో పెట్టా, ఇంతకీ వెర్రిదానా, ఆ పుర్రెని నువ్వేం చేసావంటే మీరు పెళ్లికి వెళ్ళేదాకా ఎదురు చూశా, ఎందుకంటే మీరు ఉండగా రోజు ఆ పుర్రె దగ్గరికి వెళ్తే బాగుండదు కనుక, మీరు అలా ఊరు దాటగానే నేను అక్కడికి వెళ్ళి కసి కొద్ది ఆ మర్రి చెట్టు త్వరలో చెయ్యెట్టి, వసే సవతి నా మొగుడిని బుట్టలో వేసుకుంటావా అని దాన్ని పట్టుకొచ్చి కణకణకణలాడే నిప్పులు గుండంలో కాల్చి దాని మీద పేడ కొట్టి చెత్త కొట్టి రోట్లో వేసి మెత్తగా ముద్ద కింద చూర్ణం చేసి ఈ చూర్ణాన్ని పట్టుకెళ్ళి గంగానదిలో కలిపేశానండి. వెంటనే నేను బ్రహ్మదేవుడు నీకు నమస్కారం అన్నాడు. అదేమిటండి అంది, మరి ఏమిటి చచ్చిపోయిన 1000 తర్వాత ఆ పుర్రెకి అవమానం అంటే ఏమిటో అనుకున్నాను, అది ఆడదాని చేతిలో అవమానం అంటే ఏమిటో అనుకున్నాను, ఇప్పుడు నాకు అర్థమైంది, నేనే తీసుకెళ్ళి పుర్రెని త్వరలో పెట్టా, నీకు వెర్రి మొర్రి పట్టి వెనక ముందు చూడకుండా కసి కొద్ది ఆ పుర్రెని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టు, ఏ డిక్షనరీ ఇవ్వడు అని తిట్లు తిట్టడం, అలా తిట్టావు, కసి కొద్ది దాన్ని చితక కొట్టావు, పేడ కొట్టావు, నిప్పులు గుండలో కాల్చావు, మరి ఇదంత అవమానమేగా. 1000 తర్వాత పుర్రెకు కూడా అవమానం వచ్చింది. ఆ తర్వాత ఏం చేసావు, ఆ చూర్ణముని గంగానదిలో కలిపావు. మన శరీరంలో ఎముకలు కానీ చితాభస్మం కానీ ఇవేవైనా గంగానదిలో కలిసిపోతే వాడు వెంటనే నరకం నుంచి విముక్తి పొంది స్వర్గానికి పోతాడు, అందువల్ల నీ ద్వారానే వాడు స్వర్గానికి వెళ్ళాడు, ఈ విధంగా నా ద్వారా నీ ద్వారా బ్రహ్మగారు తాను రాసిన రాత నిజం చేశాడు, అందుకనే బ్రహ్మకి నమస్కారం అన్నాడే. అందుకే నుదుట వ్రాసిన వ్రాతని ఈ సృష్టిలో ఎవ్వరూ మార్చలేము, అందువల్ల ఈ కుర్రవాడి రాత మారదు, వీడు ఇప్పుడు చచ్చిపోవాలి 7 నిండితే, కానీ మనం యోగులం తపస్సంపన్నులం చిరంజీవి భవాని దీవించాం కనుక వీడికి ఆయువు రావాలి. ఎలాగా అంటే నారదుడు అన్నాడు, దీనికి ఒకటే టెక్నిక్ ఉంది, మనం వీడిని కాపాడలేం కానీ బ్రహ్మ కాపాడగలడు, ఈ రాత రాసేది ఆయనే కనుక మీరు మారు మాట్లాడకుండా ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి బ్రహ్మగారు కళ్ళు మూసుకుని జపంలో ఉన్నప్పుడు ఎదురుగుండా నిలబెట్టండి అన్నాడు. బ్రహ్మ ఎప్పుడు కళ్ళు మూసుకుంటాడో రోజు నారదునికి బాగా తెలుసు, ఎందుకంటే ఈయన బ్రహ్మ మానస పుత్రుడు కనుక. వీళ్ళందరినీ వెంట పెట్టుకుని బ్రహ్మ సరిగ్గా కళ్ళు మూసుకుని ఒక క్షణకాలం జపంలో ఉండగా ధ్యానంలో ఉండగా ఎదురుగుండా నిలబెట్టి, ఆ సమయంలో బ్రహ్మదేవుడు భూలోకంలో ఉన్నాడు కాబట్టి, అదే బ్రహ్మలోకానికి అయితే కుర్రాడు వెళ్ళలేడు అప్పటికి, అందుకని భూలోకంలో రాజస్థాన్లో అజ్మీర్ దగ్గర పుష్కరం అని ఒక క్షేత్రం ఉంది, ఆ క్షేత్రం దగ్గర బ్రహ్మ ఆ సమయంలో యజ్ఞం చేస్తున్నాడు, అందుకే బ్రహ్మ దగ్గరికి తీసుకెళ్లారు. బ్రహ్మ కళ్ళు విప్పి ఎదురుగుండా ఉన్న కుర్రవాడు దండం పెట్టగానే ముచ్చట పడిపోయి
కల్పాంత చిరజీవి భవ అన్నాడు పైగా. ఇంకా మామూలు చిరజీవి కాదు, కల్పాంతం. కల్పం అంటే చాలా పెద్దది. ఇంకా ఇవంటే నాలుగు యుగాలు. కల్పం అంటే మాటల 432,000 సంవత్సరాలు కలియుగం. ఈ ఇప్పుడు మనం ఉన్న కలియుగానికి 432,000 సంవత్సరాలు. దీన్ని 2తో గుణిస్తే 864,000 సంవత్సరాలు ద్వాపర యుగం. ఈ కలియుగాన్ని 3తో గుణిస్తే 1,96,000 సంవత్సరాలు త్రేతాయుగం. ఈ కలియుగాన్ని 4తో గుణిస్తే 17,28,000 సంవత్సరాలు కృతయుగం. మొత్తం 4 కలిపితే 43,20,000 సంవత్సరాలు అయితే ఒక మహాయుగం. ఇలాంటివి 1000 యుగాలైతే బ్రహ్మగారికి ఒక పగలు, ఇలాంటివి ఇంకో 1000 యుగాలైతే బ్రహ్మగారికి ఒక రాత్రి. అంటే బ్రహ్మగారికి ఒక రోజు గడవాలంటే 2,00,000 × 43,20,000 సంవత్సరాలు. ఇంతకీ బ్రహ్మగారికి ఒక్కరోజు. అలాంటి బ్రహ్మాయువులు, బ్రహ్మగారికి ఆయువు ఎంతో తెలిసినా 360 రోజులు బ్రహ్మకు ఒక సంవత్సరం. అంటే బ్రహ్మగారికి ఒక ఏడాది అంటే మన మానవ కాలమానం ప్రకారం 360 × 2,00,000 × 43,20,000 సంవత్సరాలు అయితే బ్రహ్మకు ఒక ఏడాది. అలాంటి 100 బతుకుతాడు ఆయన. అంటే ఒక 100 × 360 × 2,00,000 × 43,20,000 సంవత్సరాలు ఇది బ్రహ్మగారి ఆయు. ఒకసారి ఇంటికి వెళ్ళాక క్యాలిక్యులేటర్ ఉంటే చూస్తే ఏ క్యాలిక్యులేటర్కి ఈ సంఖ్య అందదు. అంతకాలం గడిస్తే దానికి ఒక కల్పం అని పేరు. ఆ కల్పం వరకు నువ్వు జీవించని దీవించాడు బ్రహ్మగారు. అనగానే ఇప్పుడు నారదుడు ఋషులు పకపక నవ్వారు. ఓయ్ బ్రహ్మదేవ, బ్రహ్మాయువు ఇచ్చావు అతనికి, కానీ అతని ఆయువును నువ్వే రాసావు నుదుట. ఈ ఏడాది నిండితే ఆయన వెళ్ళిపోతాడు, వెళ్ళిపోవాలని రాసింది నువ్వే, ఇప్పుడు నీ ఆయువు ఇచ్చావు. ఈ రెండింటిలో ఏది నిజమనగానే అప్పుడు బ్రహ్మగారు, మనమైతే ఒక బుర్ర కొక్కుంటాం ఏదని అన్నాక ఆయనకు 4 బుర్రలు కొక్కున్నాడు కిరీటం తీసి మరీని. ఏదో కారణం లేకపోతే నేను దీవించను. ఒక పక్కన నుదుటేమో అల్పాయుషు రాశాను, దేవనేమో కల్పాయువు అన్నాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? నా దేవన నిజమవ్వాలి, నా రాత కంటే దీవనకే ఎక్కువ విలువ ఉన్నది అనుకుని కాశీ విశ్వేశ్వరుడు కరుణాస్వరూపుడు, ఈ పిల్లవాడిని కాశీకి పంపండి, అక్కడ యథాశక్తిగా ఈశ్వర దర్శనం చేయించండి, విశ్వేశ్వర దర్శనం. ఆ తర్వాత గంగానదీ తీరంలో ఒక లింగ ప్రతిష్ఠ చేసి ఆ లింగాన్ని పూజించమనండి. శివలింగ పూజ చేసిన వాడు, భక్తితో శ్రద్ధతో పూజ చేసిన వాడు తప్పక మహాయువు అవుతాడు అన్నాడు ఆయన. వెంటనే మృకండ మహర్షి పిల్లవాడిని తీసుకుని ఇంటికి వచ్చాడు. ఈ పిల్లవాడిని తీసుకుని కాశీకి నేనే పెడతానంటే ఎవరు వద్దు, నేను ఒంటరిగా పెడతానన్నట్టు. ఏం ధైర్యం అండి, అలా ఉండాలి ధైర్యం అంటే. ఈ కుర్రాడు ఎవడు అలా మార్కండేయుడు ఉన్నాడు. పిల్లల్లో శివభక్తి ఉంటే వాళ్ళని ఏ మృత్యువు ఏమీ చేయలేదు. నేను ఒంటరిగా పెడతాను, మహాత్ముడు ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటాను, మీరు ఎవరు వద్దు, మీరు నాకు కూడా వచ్చారంటే ఒకవేళ పొరపాటు నాకు కష్టం వస్తే మీరు తట్టుకోలేరు. తల్లిదండ్రులు పిల్లలకి కష్టం వస్తే చూచి ఓర్చుకోలేక ఏడుస్తారు. ఒంటరిగా పెడతానని కాలి నడకన ఈ పిల్లవాడు హుటాహుటిన పరమ పవిత్రమైన వారణాసి క్షేత్రం చేరాడు. చిన్న పద్యంలో బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు హరిశ్చంద్ర నాటకంలో కాశీ గొప్పతనాన్ని రాశాడు. భక్తియోగ పదన్యాసి వారణాసి భవదురిత శాత్రవకరాసి వారణాసి స్వర్ణదీతట సంభాసి వారణాసి పవన క్షేత్రములవాసి వారణాసి. భక్తి ఒక యోగం. ఈ భక్తి తన కాలు పెట్టిన స్థలం వారణాసి. అంటే వారణాసిలో భక్తి ఎప్పుడూ నిరంతరం వర్ధిల్లుతుంది. ఇంకా మనం పుట్టాక ఒకటారండి ఎన్ని పాపాలు చేస్తున్నాం? భవదురితములు అన్నారు. అంటే పుట్టుకతో చేసిన, పుట్టాక చేసే మహాపాపాలు. ఈ జన్మెత్తాక మానవుడు అన్నాక ఏదో ఒక దోషం చేయకుండా ఉండలేడు. అయితే మీలాంటి పుణ్యాత్ములు కొద్ది దోషాలు చేస్తారు, శివనామస్మరణ చేసి మోక్షం పొందుతారు. ఏ కొంతమందికి ఏముంది, వాడు దుర్మార్గుడు, వీడు పాపాత్ముడు, ఒకడి మీద ఒకళ్ళు పట్టడం పూర్తిగా వెండం ఉండదన్నమాట. ఈ రోజుల్లో పూర్తిగా వీనే సహనం పోయి ఎంతసేపు ఇతరులను ఎలా పడకూడదామా ఎలా పడకూడదాం అనుకుంటారు. ఒక పౌరాణికుణ్ణి తిడితే 1,000,000,000 సంవత్సరాలు నరకానికి ఎడతారు. మీకు కావాలంటే చూసుకోండి, పురాణజ్ఞుడు ఎంత గొప్పవాడో అతి పవిత్రమైన నారద పురాణంలో చెప్పారు, మార్కండేయ పురాణంలో చెప్పారు, భాగవతంలో అయితే పౌరాణికోత్తమ బ్రతుకు పెక్కేండ్లు అని సూత మహర్షిని, సౌనకాది మహర్షులు ప్రత్యేకంగా ప్రార్థించారు, దీవించారు. పౌరాణికుడి యొక్క విలువ ఎంత గొప్పదో భాగవతం కూడా చెబుతోంది. సూత మహర్షి పురాణం చెబుతూ ఉంటే పొరపాటున ఆయన లేవలేదని బలరాముడు ఆయన చంపి బ్రహ్మహత్యా పాపం మూటగట్టుకుని ఆ పాప ప్రాయశ్చిత్తానికి ఆయన కొడుకుని బతికించి ఎన్నో తీర్థయాత్రలు చేశాడు. కాబట్టి అనుక్షణము పెద్దలను తిట్టడం లాంటి మహాపాపాలు ఎంతోమంది చేస్తారు. ఈ పాపములు అనేటటువంటి శత్రువులను నరికి అవతల పారేసే కత్తి వారణాసి, అనగా మనం చేసే పాపములు మనకి శత్రువులు. ఈ శత్రువులు చావాలంటే కత్తి కావాలి. ఆ కత్తి మామూలు కత్తి కాదు, అదే వారణాసి. వారణాసిలో స్నానం చెయ్యి, లేక వారణాసిలో అడుగు పెట్టు, నీ పాపములన్నీ నశిస్తాయనడానికి ఇంత మాట చెప్పాడు ఆయన. ఆకాశ గంగా తీరంలో పక్కన పక్కన గంగానది ప్రవహిస్తూ ఉంటుంది. గంగానది తీరంలో వెలసిన దివ్యక్షేత్రం వారణాసి. ఇంకా పవిత్ర క్షేత్రములలో ఇంత గొప్ప క్షేత్రం మరొకటి లేదు, అటువంటి దివ్యక్షేత్రం వారణాసి. ఆ క్షేత్రానికి వెళ్ళిన వాడు తప్పక ముందు కాశీలో మణికర్ణిక ఘట్టంలో స్నానం చేయాలి. గంగానది స్నానం చేయకుండా దేవతార్చన చేయకూడదు గనక. మార్కండేయుడు చిన్నవాడైనా అతనికి జ్ఞానం ఉన్నది గనక, భగవంతుడిచ్చిన వరం ఉన్నది గనక ఆయన వెళ్ళి గంగానదీ తీరంలో ఉన్న మణికర్ణిక ఘట్టంలో స్నానం చేశాడు. ఆ తర్వాత ఎప్పుడూ కాశీ వెళ్ళిన వాడు ముందు డుంటి విఘ్నేశ్వరుని పూజించాలి. గణపతి పూజ చేయకుండా ఏ పూజ